गुरुदेव कृपा बिंदु दिया करो ए दासे तृण पेखा अति कीना गुरुदेव कृपा बिंदु दिया करो ए दासे तृण पेखा अति कीना गुरुदेव कृपा बिंदु दिया करो ए दासे तृण पेखा अति कीना कृपा बिंदु दिया करो ए दासे तृण पेखा अति कीना सकाले सहाने बल दिया करो निज माने स्पृहाहीना सकाले सहाने बल दिया करो निज माने सकाल सहाने बल दिया करो निज माने स्पृहाहीना सकाले समाना करिते साकाति देहो नाधा जाथा जाथा सकाले समाना करिते साकाति देहो नाधा जाथा जाथा सकाले समाना करिते साकाति देहो नाधा जाथा जाथा सकाले सम्माना करिते साकाति देहो नाधा जाथा तबे तो गाइबो हरि नाम सुखे अपराधा देहाता ताले तो गो हरे नाम सुखे अपराधा तबे तो गाइबो हरि नाम सुखे अपराधा बेहता तबे तो गाइबो हरि नाम सुखे अपराधा कब हे नो कृपा लभिया ए जाना कृतार्था होइ बेबाधा कब हे नो कृपा कृतार्था होइ बेबाधा कब हे नो कृपा लभिया ए जाना कृतार्था होइ कबे नो कृपा लभे आए जान कृतार्था होइ शक्ति बुद्धिहीना अमे अति दीना करो मोरे आत्मा साधा शक्ति बुद्धिहीना अमे अति दीना करो मोरे आत्मा साधा शक्ति बुद्धिहीना अमे अति दीना करो मोरे आत्मा साधा योग्यता विचारे किछु नाहि पार तमारा करो न सारा योग्यता विचारे किछु नाहि पार तमारा करो न सारा योग्यता विचारे किछु नाहि पाए तमारा करो न सारा योग्यता विचारे कांडिया प्राण ना राखी बोवारा करुणा ना होइले कांडिया कांडिया प्राण ना राखी करुणा ना होइले कांडिया कांडिया प्राण राखी प्राण ना राखी बोवारा करुणा ना होइलो कांडिये कांडिया प्राण ना राखी बोवारा बोले कृपा बिंदुरिया दासे गुरुदेव कृपा बिंदु दिया करो ए दासे तृणापेखा तिहिना శ్రీల భక్తివినోద ఠాకూర్లు వారు రచించిన శరణాగతి నుండి ఈ వైష్ణవ గీతం భజన లాలస. ఇది ఎవరి గురించి పాడుతున్నారు? ఎవరి గురించి? గురుదేవుల గురించి. గురుదేవులు ఎవరు? గురుదేవులు అంటే ఎవరు? గురువులు అంటే ఏసీ భక్తివేదన స్వామి ప్రభుపాదుల వారు అంతేనా? ఇంకెవరు లేరా? ఆచార్యులందరూ. ఇంకా ఇంకా ఇంకొకళ్ళు ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు కాదు, ఇంకొక రకమైన వాళ్ళు ఉన్నారు. ఐదుగురా? ఎవరు? ఐదుగురు గోస్వాములా? ఆరుగురు గోస్వాములా? ఐదుగురు ఎవరు అంటే పంచతత్వ. ఓకే ఓకే. అందులో వాళ్ళు కూడా గురువులే, వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు ఆచార్యులు. ఆచార్యులు చాలా మంది ఉన్నారు, అది ఒకటి. ఆచార్యులందరూ కూడా గురువులే. ఇంకా భగవంతుడు గురువే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు భగవంతుడు, భగవంతుడు మరియు ప్రపంచం మొత్తానికి కూడా గురువు. అదేవిధంగా ఆచార్యులు. ఇంకా ఇంకొకళ్ళు ముఖ్యమైన వాళ్ళని మర్చిపోయారు. వీళ్ళందరూ ఉన్నా కృష్ణస్వామి భగవంతుడు, భగవంతుడు కృష్ణం అందే జగద్గురు అని చెప్పేసుకున్నాం. ఇక్కడ గురించి కాదు నేను చెప్తుంది, ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఇంకొక రకమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు ముఖ్యంగా ఎవరంటే ఈ ఆచార్యుల గురించి, కృష్ణుడు గురించి, అందరి గురించి మనకి తీసుకొచ్చి చెప్తున్న వాళ్ళు. వాళ్ళు లేకపోతే మీరు ఇవన్నీ ఎలా చెప్తారు? ఆచార్యుల గురించి, పంచతత్వ గురించి, కృష్ణుడు గురించి, నృసింహస్వామి గురించి మనకి శిక్షణ ఇస్తున్నారు. ఎవరైతే తెలియజేస్తున్నారో వాళ్ళు, వాళ్ళు కూడా గురుదేవే. వాళ్ళు శుద్ధ భక్తులే ఉండొచ్చు, మధ్యమ అధికారి అయి ఉండొచ్చు, ఏదే అధికారి అయినా ఉండొచ్చు. ఆచార్యులు అంటే చాలా ప్రముఖమైన సేవ చేసిన వాళ్ళు. ప్రముఖంగా అనేక పుస్తకాలు ఇచ్చి, గ్రంథాలు, ఉపనిషత్తులు, దానికి భాష్యం ఇచ్చిన వాళ్ళు ఆచార్యులు. ప్రముఖంగా వాళ్ళని ఆచార్యులు అంటాం సాధారణంగా. నిజానికి అందరూ ఆచార్యులు. ఎవరు ఎవరైతే ఆచరించి ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ ఆచార్యులే, ఎవరైనా సరే. కానీ సాధారణంగా మనం మాట్లాడుకునేది ఆచార్యులు అంటే ఎవరైతే ప్రభుపాద, భక్తిదాన్ సరస్వతి ఠాకూర్, షడ్గోస్వాములు, లోచన్ దాస్ ఠాకూర్, నరోత్తమ్ దాస్ ఠాకూర్, వీళ్ళందరూ నిత్యానంద ప్రభు ఆచార్యులు, ఇట్లా వీళ్ళందరూ మనకి శిక్షా గురువులు. వాళ్ళు ఆచార్యులేని ఎందుకు అనడం లేదంటే వాళ్ళు అంత స్థాయిలో లేరు. ఎవరు భక్తి సిద్ధాంత అంత స్థాయిలో వాళ్ళు లేరు. కానీ వాళ్ళని ఏమంటున్నాం, వాళ్ళని వైష్ణవులు అంటాం మనం. వైష్ణవులు, భక్తులు లేదా శుద్ధ భక్తులు అంటాం మనకి శిక్షణ ఇచ్చేవాళ్ళు. మనకి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళని శుద్ధ భక్తులు అంటాం లేదా వైష్ణవులు అంటాం. వైష్ణవులు అందరూ వైష్ణవులు అవుతారు, కనిష్ట భక్తుడు, మధ్యమ భక్తుడు, ఉత్తమ భక్తుడు. కానీ మనకి ఎవరైతే శిక్షణ, ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లో, ఈ యొక్క వైష్ణవ గీతం ఎవరిని సూచిస్తుంది? ఎవరైతే మనకి శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళని సూచిస్తుంది. గురుదేవ్ అంటే అందరూ గురువులు, అందరూ గురువులే. ఎవరు? ఆచార్యులు, చైతన్య మహాప్రభు, అందరూ వీళ్ళందరూ గురువులే. వ్యాసదేవులు వరకు మన పరంపరలో వ్యాసదేవుడి నుండి అందరూ కూడా ఆచార్యులే. కానీ మనం ఈ ప్రత్యేకమైన శ్లోకం ఏంటి, ఎవరి గురించి, ఎవరైతే మనకు శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం. అంటే మిగతా అందరిని కూడా ప్రార్థిస్తాం, ఇది ముఖ్యంగా వాళ్ళకన్నమాట. వాళ్ళ దగ్గర వాళ్ళకి వర్తిస్తుంది, మనం వాళ్ళని మనసులో పెట్టుకోవాలన్నమాట. ఎవరైతే మనకి శిక్షణ ఇస్తున్నారో మన భక్తిలో ముందుకు వెళ్ళడానికి. మనం ఎందుకని, మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరిని ప్రార్థిస్తాం? ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళిపోగలమా? మనకు ఆ శక్తి లేదు కదా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, గురుదేవ్ కృపా బిందుదే కొరోయే దాసే తృణాపేఖ అతిహీన అతిహీన. నాకు ఒక కృపా బిందువు ఇవ్వండి ఈ యొక్క దాసుడికి. ఎలాగా, ఎటువంటి దాసుడు? అతిహీనమైన దాసుడు. సకలే సహానే బలదీయా కొరే నిజమానే స్పృహహీన. అంటే అన్నిటినీ సహించే విధంగా, ఏంటి మనం చేసిన పాపాలని పుణ్యాలని అన్నిటినీ మనం ఫలితం అనుభవిస్తున్నాం, వాటిని సహించే విధంగా బలం ఇవ్వమని కోరుతున్నారు. నిజమానే స్పృహహీన. ముందర ఒకసారి ఈ యొక్క దీని అర్థం చూద్దాం. గురుదేవ, మీ యొక్క కృపా బిందువుర్చే నన్ను గడ్డిపోచ కంటే వినమ్రుని చేయము. నాకు అన్ని రకాల కష్ట నష్టాలను సహించే శక్తిని మరియు నన్ను అన్ని రకాల స్వకీర్తి కాంక్షల నుండి విముక్తుడిని చేయము. ఓ నాథ, అన్ని జీవులను సరైన రీతిన గౌరవించే శక్తిని ప్రసాదింపు. అప్పుడే నేను శ్రీహరి దివ్యనామాలను మిక్కిలి పారవశ్యంతో పాడగలుగుతాను. అప్పుడు నా అపరాధాలన్నీ అంతరిస్తాయి. ఓ నాథ, ఈ భక్తుడు ఎప్పుడు మీ కృపకు పాత్రుడై కృతార్థుడవుతాడు? నేను అత్యంత దీనుడను, పతితుడను, మరియు నాకు ఎటువంటి శక్తి గాని బుద్ధి గాని లేదు. దయచేసి నన్ను మీ ప్రియ సేవకునిగా చేసుకును. నన్ను నేను పరిశీలించుకుని చూసినప్పుడు నాలో విలువైనది ఏది కనబడదు. కాబట్టి నాకు నీ కృప ఆవశ్యకము. మీరు కరుణ చూపకపోతే నేను నిరంతరం రోధిస్తూనే ఉంటాను. నేను నా ప్రాణమును సైతము నిలుపజాలను. ఇక్కడ ఇంకా మనం ఆచార్యులను కూడా ప్రార్థించవచ్చు ఈ విధంగా. ప్రభుపాదుల వారిని, షడ్గోస్వాముల్ని మనం ప్రార్థించవచ్చు అనమాట. ముఖ్యంగా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం రోజు, తిరుభావం దినోత్సవం రోజు మనం వాళ్ళని ప్రార్థిస్తాం. అప్పుడు వాళ్ళు కూడా ఇస్తారనమాట కృప. గురుదేవ్ అంటే వాళ్ళు, వీళ్ళందరూ గురువులు. ముఖ్యంగా ఎవరైతే మనకి శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర ఇక్కడ ఏమని చెప్తున్నారు, కొరోయే దాసే తృణాపేక. కొరోయే దాసే అంటే నన్ను, ఈ దాసుని ఎలా చేయమంటున్నారు, అతిహీనుడిగా చేయమంటున్నారు. అంటే నాకు వినమ్రత లేదు, నా దగ్గర ఇప్పుడు వినమ్రత కూడా లేదు, నేను అహంకారంతో ఉన్నానని చెప్తున్నారు. అంతే కదా, గడ్డిపోచకంటే వినమ్రుని చేయమంటే మనం ఆ స్థితిలో లేము ఇప్పుడు. అంటే ఎలా ఉన్నాం, అహంకారంతో, మదంతో, దంభం, దర్పంతో ఉన్నాం, నాకు తిరుగులేదు అనే భావం. నిజానికి చెప్పాలంటే అతను నిజంగా ఆ భావంలో ఉన్నాడా? ఆ వ్యక్తి ఎవరైతే ఈ విధంగా ప్రార్థిస్తున్నారో అతను అహంకారంతో ఉన్నాడా? లేకపోతేనే నన్ను అలా చేయమని ప్రార్థిస్తాడు. అహంకారంతో ఉంటే నీతో నాకు అవసరం ఏంటి అనుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఈ స్థాయికి ఎప్పుడు వస్తామని అనుకోవాలి. కనీసం అలాగే ఎప్పుడు ప్రార్థించడం మొదలు పెడతాం. నిజానికి ఆ స్థాయిలో కొన్నిసార్లు అతనిలో అహంకారం ఉండొచ్చు, కానీ తెలుసుకున్నాడు ఏంటి నాలో అహంకారం ఉంది, ఇది పోవాలంటే ఆచార్యుని ఆశ్రయించాలని. కానీ కొంతైనా వినమ్రత అనేది ఉంది, అసలు లేకుండా రాడు అనమాట. మందిరానికి రాడు లేదా వైష్ణవుని ఆశ్రయించడం అంటే ఎంతో కొంత వినమ్రత ఉంటేనే మనం అక్కడికి వెళ్తాం. కానీ ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ల వారికి పూర్తి వినమ్రతతో ఉన్నారు, మన కోసం రాశారు మరి ఇవన్నీ కూడా. అంటే ఏం చేయాలి, మనకి ఈ స్థాయిలో లేము, కనీసం ప్రార్థించే స్థాయిలో మనం కోరుకోవాలి. ఎప్పుడు కనీసం మనం ఆ విధంగా మనలో అటువంటి కోరిక మొదలవుతుంది, ఎటువంటి కోరిక, మనం వినమ్రంగా అవ్వాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు శరణాగతి పొందుతాం మనం, వాళ్ళకి ఎప్పుడు చెప్పుకుంటాం, నన్ను దయచేసి వినమ్రుని చేయం, నాలో అహంకారం ఉంది, నేను ఎప్పుడు ఇలా అవుతాను, ఇది వినమ్రతగా ఎప్పుడు ఉంటాను, అలాగే నన్ను చేయండి అని ఎప్పుడు మనలో కోరిక వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఇంకా సకలే సహానే బలదీయకురే నిజమానే స్పృహహీన. అన్నిటిని కూడా సహించే విధంగా బలం ఇవ్వమని కూడా కోరుతున్నారు. ఏంటి కష్ట నష్టాలు, మరియు అన్ని రకాల స్వకీర్తి కాంక్షల నుండి విముక్తుడిని చేయము. స్వకీర్తి కాంక్షలు అంటే నన్ను స్వకీర్తి, నన్ను అందరు కీర్తించాలని కోరిక ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందంటే భక్తుడైనా కూడా కోరిక ఉంటుంది అనమాట. ఎలాగా, నా కింద ఇన్ని మందిరాలు ఉన్నాయి, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, నేను ప్రవచనం ఇస్తే అసలు ఎవరో మాట్లాడరు, అందరూ కూడా ప్రశాంతంగా వింటారు, వాళ్ళంతా మర్చిపోతారు, అలాంటి ప్రవచనం నేను ఇస్తాను అంటే అది కూడా స్వకీర్తి. అంటే మనం ఏదో చేస్తున్నాం, నిజానికి ఎందుకు ప్రవచనం ఇస్తున్నాం, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాం? మనం కృష్ణుడిని ఎప్పుడు కూడా స్మరించడానికి ఎవరైతే మాట్లాడుతున్నారు, నిజానికి చెప్పాలంటే మనం ఆ విధంగా కూడా సేవలో ఉన్న ఆ భావంలో అతను ఉండాలి చెప్పే అతను. కానీ వినేవాళ్ళు ఏమనుకోవాలి, ఇతను మనపై కృపతోటి మనకి కృష్ణుడి గురించి చెప్తున్నాడని మనం అనుకోవాలి వినేవాళ్ళు. అంతేగాని ఇతను ఆయన గురించి మాట్లాడుకుంటున్నాడు, మనం కూర్చొని కాసేపు నిద్రపోయి వెళ్ళిపోవచ్చు, లేదా మధ్యలో ఫోన్లు వస్తే ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకోకూడదు. అప్పుడు మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ కృష్ణ చైతన్యంలో చేసే ఇది ఏదైతే ఉందో కార్యక్రమాలన్నీ కూడా అవి అందరికీ కూడా ప్రయోజనకరమైనవి. చేసేవాళ్ళకి ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ప్రసాదం ఇస్తున్నారో వాళ్ళకి, ఎవరైతే ప్రసాదం తీసుకుంటున్నారో వాళ్ళు అన్ని రకాలుగా ప్రయోజనాన్ని పొందుతారన్నమాట. కాబట్టి అటువంటి స్వకీర్తి, నేను నాది నేను గొప్పవాణ్ణి, ఇలాంటి స్వకీర్తి కూడా కాంక్షించకూడదు. నిజానికి ఎవరిని కీర్తించాలి, కృష్ణుని కీర్తించాలి. కానీ మనం కృష్ణుని సేవ చేసి మనం కీర్తించబడాలని కోరుకుంటాం, అది కూడా ఆకాంక్షల నుండి కూడా విముక్తుని చేయమని. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొంది నన్ను నీ దాసుని చేసుకోమంటున్నాడు, కొరోయే దాసే, ఎప్పుడైతే మనం అలా విధంగా కోరతాం నీ యొక్క దాసుని చేసుకోమని, అప్పుడు మనం ఇంకొకళ్ళ దాసులు అంటే మన యొక్క గొప్పతనం ఇంకేం ఉండదు. మనమే ఇంకొకళ్ళకి దాసులు, మనం ఇంకేం గొప్ప? సకలే సమ్మాన కొరితే శకతి దేహోనాద జాథ జాథ తబేతో గాయబో హరినామ సుఖి అపరాధ హబే హత. ఇంకా ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది అనమాట. అన్ని జీవులను, ఓ నాద, అన్ని జీవులను సరైన రీతిని గౌరవించే శక్తిని ప్రసాదింపు. అన్ని జీవులను సరైన రీతిని అంటే అన్ని జీవులకు ఒకే గౌరవం ఉండదు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ లాగా అందరికీ ఒకటే కాదు. వైష్ణవుడికి ఒక రకమైన గౌరవం, రిక్షా దొక్కేవాడికి ఒక రకమైన గౌరవం, పందికి ఒక రకమైన గౌరవం, కుక్కకు ఒక రకమైన గౌరవం, అన్నిటికీ గౌరవిస్తాం. కుక్కకు గౌరవిస్తామని మన ఇంట్లో తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతామా? అదే గౌరవం కాదు. కుక్కని గౌరవించడం అంటే అది బయట ఉండినంతసేపు మనం దాన్ని ఊరికి అవసరం లేకుండా దాన్ని కొట్టకూడదు, దాన్ని మందలించకూడదు. అది దాన్ని తన పని తను చేసుకుంటూ ఉంటే రోడ్డు మీద తిరుగుతూ అంతే, దాన్ని వదిలేయాలి. అది దానికి ఇచ్చే గౌరవం. అదే వైష్ణవుడు ఉన్నాడు, వైష్ణవుడికి ఎలా గౌరవం? మనం ఆహ్వానించి వాళ్ళ నుంచి శ్రవణం చేయడానికి లేదా వాళ్ళకి సేవ చేయడానికి మనం ఉత్సాహంగా ఉండాలి. ఇది వైష్ణవుడికి ఇచ్చే గౌరవం. లేదా ఒక పెద్ద వయసు అయిన వ్యక్తి ఉన్నాడు, అతనికి మనతో సంబంధం ఏమైనా ఉంటే తండ్రి కానీ లేదా అతనికి కూడా కావాల్సిన సదుపాయాలు ఏర్పరచడం అతనికి ఇచ్చే గౌరవం. మనకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి ఉన్నాడు, మనం అతన్ని ఏ విధంగా కూడా బాధ పెట్టకూడదు అవసరం లేకుండా. అతను మన కార్యకలాపాలకు అడ్డు రాకుండా ఉంటే మనం అతన్ని ఏమి బాధించకూడదు అన్నమాట. ఎందుకని ఇక్కడ ఈ విధంగా కానీ లేకపోయినట్లయితే కృష్ణుడి యొక్క ప్రేమని పొందాలంటే ఏ ఒక్క జీవిని మనం అవసరం లేకుండా హింసించినట్లయితే మనం హరినామంలో రుచి అనేది రాదు, హరినామం చేయడంలో రుచి అనేది రాదు. కృతార్థులు అవ్వడం, కృతార్థులు అవ్వడం అంటే ఫలితాన్ని పొందడం. అప్పుడే నేను శ్రీహరి దివ్యనామాలను మిక్కిలి పారవశ్యంతో, పారవశ్యం రావాలంటే, అంటే పారవశ్యం అంటే ఒళ్ళు పులకించడం, సాత్విక వికారాలు, అష్ట సాత్విక వికారాలు, 8 రకాలైన సాత్విక వికారాలు ఉన్నాయి, అవన్నీ రావాలంటే ఈ విధంగా ఎవరి పట్ల కూడా అగౌరవంగా ఉండకూడదు. అప్పుడు నా అపరాధాలన్నీ అంతరిస్తాయి, అప్పుడే అపరాధాలు అంతరిస్తాయి. మనకి ఎవరి పట్ల, భౌతికమైన వ్యక్తి అయినా అవ్వచ్చు అతను, ఇక్కడ భక్తుడే కాదు, ఒక భౌతికమైన వ్యక్తి, సంఘంలో ఎవరికీ పనికిరాని వ్యక్తి, సంఘంలో అతి నీచుడై ఉండొచ్చు, అతను కూడా మనం అగౌరవం, అసహ్యం అనేది ఉండకూడదు అతని పట్ల, ఈర్ష్య ద్వేషం అనేది ఉండకూడదు అతని పట్ల. అదే శుద్ధ భక్తుడి చేతనం. ఇంకా శుద్ధ భక్తుడు ఏమనుకుంటారు, వీళ్ళందరూ కూడా నా గురువులే అనుకుంటాడు. ఎలాగా? వీళ్ళందరినీ బద్ధస్థితిలో ఉన్నట్లుగా చూడడం అనమాట. వీళ్ళందరూ కృష్ణుడి సేవకులు, జీవులన్నీ కృష్ణుడి సేవకులే కదా. కానీ మనమేం గుర్తు తెచ్చుకుంటాం, కృష్ణుడి సేవకులే కానీ ఇప్పుడు బద్ధులైపోయారని మనం అనుకుంటాం. శుద్ధ భక్తుడు ఏమనుకుంటారు, వీళ్ళందరూ కృష్ణుడి సేవకులే అనే దగ్గర ఆగిపోతాడు అనమాట. కానీ వీళ్ళు ఇప్పుడు బద్దులయ్యారు కాబట్టి వీళ్ళ నుంచి దూరంగా ఉండాలి అని అనుకోడు. అలానే దూరంగా ఉండకుండా ఉండడు, జాగ్రత్తగానే ఉంటాడు. కానీ అతని మనసులో మాత్రం అందరినీ శుద్ధ భక్తులుగానే చూస్తాడు అనమాట. ఎవరు ఎవరు చూస్తారు అందరినీ శుద్ధ భక్తులుగా? శుద్ధ భక్తుడు చూస్తాడు. ఇది ఎలాంటిదంటే పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు. అంటే వీడికి పచ్చకామెరలు ఉన్నాయి, వీడు జబ్బుతో ఉన్నాడు, అందరూ కూడా అలానే ఉన్నట్టుగా వీడు భావిస్తుంటాడు అనమాట. అదేవిధంగా శుద్ధ భక్తుడు కూడా, ఇతను శుద్ధ భక్తుడు, అందరూ శుద్ధ భక్తులే అనే విధంగా భావిస్తుంటాడు అనమాట. ఆ భావన రావడం కష్టం. సాధారణంగా మనం ఏమనుకుంటే ఎవరైనా కొత్తగా రాగానే మందిరానికి వీళ్ళు ఇప్పుడు కనిష్ట స్థాయిలో ఉన్నారు, వీళ్ళకి ఇంకా తెలియదు ఇదంతా అనుకోండి. కానీ మరి ఈ వాళ్ళు వాళ్ళకి ఒకవేళ, కానీ కొన్నిసార్లు శుద్ధ భక్తులు కూడా చెప్తారు మరి మనకు, అంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాదనే కాదు, వాళ్ళు మనల్ని శుద్ధ భక్తులుగానే చూస్తూ మన యొక్క బద్ధస్థితిని గమనించి వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వాళ్ళు శుద్ధ భక్తి స్థాయి నుంచి మధ్యమ స్థాయికి వస్తారు. ప్రచారం చేయాలంటే మధ్యమ స్థాయిలో ఉండాలి మనం. శుద్ధ భక్తుడు అనేది ఉత్తమ స్థాయి, ఉత్తమ భక్తుడు అనమాట, చివరి స్థాయి. దాని నుంచి కిందకు వచ్చి ఓహో వీళ్ళు ఇప్పుడు బద్ధస్థితిలో ఉన్నారు, వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు మనల్ని అర్థిస్తున్నారు అనే భావనలోకి వచ్చి చెప్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మనం అగౌరవంగా చూడకూడదు, లేదా ముఖ్యంగా ద్వేషం అనేది ఉండకూడదు. శ్రీమద్ భాగవతంలో మనం చెప్పుకున్నాం, ఎవరికి భాగవతం అర్థమవుతుంది, నేను చాలాసార్లు చెప్పాను, ఏంటి భాగవతం ఎవరికి అర్థమవుతుంది? శ్రీమద్ భాగవతం వినయ విధేయతలు అంటే పర్లేదు. ఇంకా ముఖ్యంగా ఒక పద ఒక శ్లోకం ఉంది మొదటి అధ్యాయంలో భాగవతం, పరమ నిర్మత్సరాణం సతాం, గుర్తుందని చాలాసార్లు చెప్పాను ఈ శ్లోకాన్ని. పరమ నిర్మత్సర, నిర్మత్సరత అంటే ఈర్ష్య ద్వేషం లేని వ్యక్తి. అతనిలో ఎవరి పట్ల కూడా ఈర్ష్య ద్వేషం లేకుండా ఉంటే అతను అర్థం చేసుకోగలడు భాగవతం. ఎవరి పట్ల కూడా ఉండదు ఈర్ష్య ద్వేషం, తన భార్య, సంతానం, ఊళ్ళో జనం, పక్క దేశం కానీ వీళ్ళెవ్వరి పట్ల ద్వేషం, ఈర్ష్య అనేది ఉండదు అతను. వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది భాగవతం, వాళ్ళకి మాత్రమే భక్తి అర్థమవుతుంది, వాళ్ళకి మాత్రమే భక్తులు అర్థమవుతారు. మనకి భక్తుడు అర్థం కావట్లేదు, కృష్ణుడు అర్థం కావట్లేదు అంటే మన హృదయంలో ఈర్ష్య ద్వేషం ఎవరో ఒకళ్ళ పట్ల ఉంది, మనకు తెలియదు ఎవరి పట్ల ఉందనేది, అది ఎవరి పట్ల తెలుస్తుంది, కానీ ఎవరో ఒకరి పట్ల మనకుంది ఈర్ష్య ద్వేషం అనేది. అది మన స్నేహితుడు కావచ్చు, లేదా రకరకాల శత్రువులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. ఎందుకని వాళ్ళు ఏ ఆలోచనలో ఉంటారు, ఏదైతే నేను అనుభవిస్తున్న కష్టాలు ఇవన్నీ కూడా నా యొక్క కర్మానుసారంగా వచ్చినాయి, నిజానికి వీళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, నేను భగవంతుని వదిలేశాను, సేవ వదిలేశాను, కాబట్టి ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఏదైతే నేను అనుభవించే దుఃఖం ఉందో ఇదంతా కూడా నా యొక్క కర్మానుసారంగా వస్తున్నదే. అంతేగాని ఎవరు భగవంతుడు, చాలామంది అనుకుంటారు భగవంతుడు మనల్ని కష్టపెడుతున్నాడని. ఆహా, ఎప్పుడు కష్టపెట్టాడు భగవంతుడు? నిజానికి కష్టపెట్టాలనుకుంటే భగవద్గీత ఎందుకు చెప్తాడు వచ్చి? తన యొక్క లీలను ఎందుకు చూపిస్తాడు? చూపించవసరం లేదు, అతనికేం పని లేదు, ఇక్కడ వచ్చి చూపించాల్సిన పని లేదు. కాబట్టి ఈ ఆలోచనలో ఉంటాడు అనమాట. ఇది వినడం బానే ఉంటుంది, చెప్పడం బానే ఉంటుంది, కానీ ఆచరించడం కష్టం. అదే సాధన అనమాట. అందుకే ఇక్కడ ముందలు చెప్తున్నారు, ఏంటి, సహించే కష్ట నష్టాలని సహించే శక్తిని ఇవ్వమని కోరుతున్నారు. అది ఈ అపరాధాలు తొలగిపోవాలంటే ఏ జీవుడి పట్ల కూడా మనం అగౌరవంగా వాళ్ళని బాధించకుండా ఉండాలన్నమాట. ఏ జీవికి కూడా మన వలన దుఃఖం కలగకూడదు. మనం వాళ్ళని ఆనందింపజేయలేకపోవచ్చు, కానీ దుఃఖం అనేది రాకూడదు మన వలన. అలా అని మనం ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళే బాబా భక్తులు, ఇంకేదో భక్తులు అయితే వాళ్ళు బాధపడతారు, అదేం కాదు, అదేమీ బాధ కాదు, అది నిజంగా నిజమైన సేవ అన్నమాట కృష్ణుడికి, ఆ వ్యక్తికి కూడా. ఎందుకని అతను ఆ విధంగానే కొనసాగితే ఏం జరిగింది, నరకంలో ఉంటాడు. మనం చెప్తే ఇప్పుడు బాధపడిన తర్వాత కృష్ణుడు భక్తుడైతే ఆనందిస్తాడు, శాశ్వతమైన ఆనందం. అందుకని గురువుకి, గురువు గారు ఏదైతే మనకి ఇస్తున్నారో దానికి మనం తిరిగి ఆ రుణాన్ని తీర్చుకోలేము ఇప్పుడు. ఎందుకని ఒకవేళ ఆ గురువు గారు కానీ మనకు ఆ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వకపోతే ఏం జరిగింది, మనం ఇక్కడే ఉంటాం భౌతిక సంసారంలో అనేక లక్షల జన్మలు, వందల కోట్ల జన్మలు, అనేక జన్మల్లో అనేక జీవరాశులు తిరుగుతూనే ఉంటాం. కానీ మనల్ని బయటికి తీసాడు, మనం ఆయన తీయగలం, ఆయన ముందలే బయటే ఉన్నాడు, ఇంకా ఆయన తీసేది ఏమి లేదు. మనల్ని తీశాడు కాబట్టి మనం ఏదన్నా చేయగలం అంటే లేదు, ముందలే బయట ఉన్నాడు, మనం ఇంకేం చేయగలం. కాబట్టి ఇంకా ఆయనకి దాసుడు అవడం, ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలో దాసుడై ఎప్పుడు సేవ చేస్తూ ఉండడు. ఎప్పుడు ఎక్కడ ఇక్కడ ఉన్నప్పుడే కాదు, మనం ఇద్దరం గోలోకం వెళ్ళినా అక్కడ కూడా నేను నా గురువు గారికి సేవకుణ్ణి. ఇది వైష్ణవుడి భావన. కాబట్టి ఇక్కడ మనకి ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా గురువులే, కానీ మాయావాదులు అలా కాదు. ఎందుకని నువ్వు దేవుని అయిపోయావు కాబట్టి నన్ను కూడా దేవుణ్ణి చేయి, సో నేను దేవుణ్ణి అయ్యాను, సో మన ఇద్దరం సమానం, కాబట్టి మన ఇద్దరం సమానం అనమాట. అది ఇది మాయావాదులు, మిగతా జ్ఞానులు వీళ్ళందరి ఆలోచన. కానీ వైష్ణవుడి ఆలోచన, వైష్ణవుడి తత్వం అనేది అలాంటిది కాదు. కబిహేనో కృప లభీయ ఏజన కృతార్థ హోయిబే నాథ శక్తి బుద్ధిహీన అమి అతి దీన కురమోరే ఆత్మసాధ. ఓ నాథ, ఈ భక్తుడు ఎప్పుడు నీ కృపకు, నిజానికి ఇక్కడ ఈ భక్తుడు అని వాడారు ఈ శ్లోకంలో, నేను భక్తుడిని అనేది రాయలేదు ఇక్కడ. నేను భక్తుడిని అయ్యానంటే మన గురువు గారి దగ్గరికి వెళ్ళాం కదా, కానీ ఇక్కడ ఈ భక్తుడు ఎప్పుడు మీ కృపకు పాత్రుడవుతాడు, పాత్రుడై కృతార్థుడవుతాడు అని చెప్తున్నారు. కబి హేనో కృప లభ్య ఏజన కృతార్థ హోయిబే నాథ శక్తి బుద్ధిహీన అమి అతిదీన కురో మోరే ఆత్మసాధ. కాబట్టి శక్తి బుద్ధిహీనుడైన ఈ దీనుడు ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు, కృతార్థుడవుతాడు. నేను అత్యంత దీనుడును పతితుడును మరియు నాకు ఎటువంటి శక్తి కానీ బుద్ధి కానీ లేదు, అటువంటిప్పుడు నేను ఈ భక్తుడు అని అనడం కదా.